చేయవలసినటువంటి కర్తవ్యము ఈ మూడు అయితే భగవద్గీత గురించి దాని గురించి తన మాట్లాడుకుంటున్నప్పుడు అనేక సార్లు కృష్ణం మంది జగద్గురు అనే పరిపాటిలో అస్త్ర నాశనము అసలు కృష్ణావతార రహస్యము మిగతాదంతా కూడా మిగతా వాటికి సంబంధించిన కార్యక్రమాలే కానీ అస్త్రాల ప్రయోగము చేయటానికి వీలు లేని స్థితి కల్పించటము ఏ విధంగా అవుతే అన్నాడు శ్రీకృష్ణుడి యొక్క ముఖ్య సంకల్పాన్ని చెప్పుకున్నాము. తిరిగి మళ్ళా అస్త్ర ప్రయోగం చేయించటం అన్నది గురువు గారు తలపెట్టిన అనేక గొప్ప కార్యక్రమాల్లో ఒకటి. అది ఆయన ఉత్తరాలు కానీ అఖండ జ్యోతి దాంట్లో 1956లోనే ఆయన యూజ్ చేసిన పదజాలను చూస్తే నాకు అర్థమవుతుంది. నారాయణాస్త్రం అని బ్రహ్మాస్త్రం అని ఈ పదాలు ఆయన ఉపయోగించాడు. అప్పుడు చేసినటువంటి గాయత్రి పరివార కార్యక్రమాలన్నింటినీ కూడా అస్త్రాలనే పేరే ఇచ్చి ఇప్పుడు రాబోతున్న కాలంలో ఆగ్నేయాస్త్రంగా మీరు మారాలి, యువసండి పురస్కరణ ఒక ఆగ్నేయాస్త్రంగా మారాలి. ఈ ఆగ్నేయాస్త్రము దుష్కర్మమును దుస్సంస్కారాలను దుష్టశక్తులను నాశనం చేయాలి అనే ఒక కోరిక, ప్రగాఢమైన కోరిక ఆయన తెలిపారని. మొదటి నుంచే అస్త్రాల మీద ఆయనకి చాలా ప్రీతి ఉంది అని దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఇది కొత్తగా ఈనాడు ఏదో ఆయన అస్త్రాన్ని తిరిగి ప్రకటీకరించాలి అనేటటువంటి కార్యక్రమం ఆయన చేపట్టలేదు. 1956లోనే మొట్టమొదటిసారి ఆయన నరమేధ యజ్ఞం చేసే ముందు ఒక శతకుండ యజ్ఞం చేశారు. ఆ శతకుండ యజ్ఞానికి ఆహ్వానం పంపించిన ఆహ్వాన కాగితం ఒంగోలు వాళ్ళు వైజాగ్ పంపించారు. అందులో మీకు గుర్తుంటే ఆహ్వానాన్ని బ్రహ్మాస్త్రము అనే పదం ఉంటుంది, బ్రహ్మాస్త్ర ప్రయోగానికి మీరు ఆదరపూర్వకంగా నిమంత్రితులు అని ఆహ్వానితులు అని అందులో ఉంది. అంచేత ఈ అస్త్ర ప్రయోగాలు మళ్ళా తిరిగి లైన్లో పెట్టేటానికి కావలసే గురువు కూడా మళ్ళా ఈయన అయ్యాడు. అంటే ఈ గురువుతో యొక్క గొప్పతనాన్ని మీరు ఎన్ని యాంగిల్స్లో చూసుకున్నా సమస్యగా అనిపిస్తుంది. మీరు ఏ మాట అనుకున్నా స్పిరిచువలిజంలో నేనున్నాను అని ముందు వస్తాడు. అసలు నేను స్టార్ట్ చేస్తున్నాను, నేను చేస్తున్నాను అని. ఆఖరికి ఈ అస్త్రాల టైప్ మిలిటరీ టైప్ దాంట్లో కూడా నేనే ముందంటాడు. 1956లో నేను స్టార్ట్ చేస్తానంటాడు ఆయన ఈ ప్రయోగదాన్ని వాటిని. కానీ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం గుర్తించవలసినటువంటి ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ అస్త్ర ప్రయోగం ఎలా చేస్తారో నాకు తెలియదు. కానీ ఈ అస్త్ర ప్రయోగానికి బేసిస్ అయినటువంటి సాధన వర్ణమాల ABCDలు ఎలా చెప్పుకుంటాం అంటే మనం ముందు నిర్దిష్టమైనటువంటి రూపకల్పన జరగాలి. చాలా స్పష్టమైనటువంటి రూపం కావాలి. ఈ స్పష్టమైనటువంటి రూపము దేన్ని ఊహించుకోవాలి, ఏ అస్త్రానికి ఎలా ఊహించుకోవాలో ఎప్పుడో రాబోయే కాలంలో స్వయంగా పరశురాముడే వచ్చి చెప్తారు అని గురువు గారు చెప్పారు. అంచేత ఆయన వచ్చి చెప్పేంత వరకు మీరు నేర్చుకోవాల్సిన కొన్ని ఫండమెంటల్స్ ఏంటి అంటే ఆలోచన రహిత స్థితిలో మౌనం అని మొట్టమొదట మీకు ఎప్పుడో రాసింది ఎందుకు అంటే ఈ స్థాయికి మీరు తర్వాత ఉపయోగించుకోబడతారని. మౌన స్థాయిలో పూజ్య గురుదేవుల లేకపోతే మాతాజీ కానీ గాయత్రి యొక్క స్వరూపాన్ని మీరు చాలా స్పష్టంగా చిత్రీకరించుకోవాలి మనస్సులో. అది ఎంత స్పష్టంగా ఉండాలి అంటే బయట ఫోటో చూస్తూ ఉంటే ఎంత స్పష్టంగా మీకు కనిపిస్తుందో అంత స్పష్టంగాను మీరు ఊహించినటువంటి మనస్సులో మీరు చూసేటటువంటి మాతాజీ యొక్క కానీ గాయత్రి మాత యొక్క కానీ లేకపోతే గురువు గారి యొక్క స్వరూపము అంత స్పష్టంగాను కనిపించాలి మీకు. మనో నిగ్రహానికి కూడా మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి కూడా చేయవలసిన సాధన ఇదే. 5 నిమిషాలు చూసి చేయమన్నాను. ఈ గాయత్రి పరివారం కావాలి అంటే ఎక్కువ చేసుకోదలుచుకుంటే 6 గంటల సేపు చేసుకోండి. కానీ చేసుకున్న తర్వాత చేసే ప్రయోజనం చాలా ఇంపార్టెంట్. సువర్ణవర్ణం అన్నది చాలా ఇంపార్టెంట్. అస్త్ర శస్త్ర విజ్ఞానం కావాలి, మన జీవితంలో కావలసినటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే ఒకటి కోపము అనేది రాకూడదు. వచ్చినా దానిని తుడిపేసుకోగలగాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే కోపంతో అస్త్రప్రయోగం జరగదు. మనస్సు ఆవేశయుక్తం అయినప్పుడు కావలసిన స్వరూపం రాదు కదా. నిర్మలంగా శాంతంగా ఉన్న చిత్తమే అస్త్రప్రయోగం చేయగలదు. ఈ నిర్మలంగా శాంతంగా ఉన్న చిత్తం ఏర్పరచుకోవాలి అంటే కొంచెం సాధన అవసరం. సాధారణంగా మనకి ఏంటి అంటే కోపం బాహ్య పరిస్థితుల వల్ల వస్తుంది, కానీ ఆంతరిక పరిస్థితుల వల్ల మన మీద మనకు కోపం రాదు. ఏదైనా ఒక పని మనం చేయలేకపోతే కోపం రాదు మనకి. అదే పని మనం ఇంకోళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చేయకపోతే మన కోపాలు వస్తూ ఉంటాయి. ఈ యాంగిల్స్లో అంటే ఈ సాధనా జగత్తులో ఈ అస్త్రప్రయోగాలు వాటిలో మనం నేర్చుకోవాల్సినటువంటి చిన్న చిన్న కిటికీలు ఏం పెద్దవేం కాదు. వరుసగా గురువులు అందరూ అనేక ఆశ్రమాల్లో చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు. ఈ అహింస అనే పదం అంటే చాలా ఎక్కువ వాడుతూ ఉంటాడు చాలా గురువు. అహింస అనే పదంలో అతను వాడేది ఏంటంటే మిగతా హింస సంగతి మీరు తర్వాత చూసుకున్నాయా, మాటలతో మీరు చేసేటువంటి హింస మీరు ఎప్పుడైనా గుర్తిస్తున్నారా, ఈ న్యూస్ పేపర్స్ కానీ ఇది కానీ మీరు చూస్తే ఒకటి మీద ఒకటి బృందం దొల్లుకోవటమే కదా, రకరకాల బాధలు పెట్టడమే కదా. అంచేత కాస్త మనస్సును మనం శాంతం చేసుకోగలిగితే స్త్రీ భూయాత్ శాంతం భూయాత్ అని చెప్పుకుంటున్నాం కదా. అంచేత మనం చెప్పుకునేటువంటి శాంతి ఐన్స్టీన్ చెప్పుకున్నటువంటి శాంతి. ఐన్స్టీన్ ఏం చెప్పాడు అంటే ఒకసారి గాంధీ ఐన్స్టీన్ ఎదురెదురు అయ్యారట. నిజంగా ఎదురెదురు అయ్యారు నాకు తెలియదు, కానీ కథలో ఇద్దరు సమకాలికులే కనుక అవి ఉండొచ్చు కూడా. ఇద్దరు గొప్పవాడే కనుక ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఇది ఒక మీటింగ్లో ఎక్కడు అమ్మాయి శాంతిగా ఉంది అన్నట్ట ఐన్స్టీన్. అంటే గాంధీ అన్నది శాంతి ఏం లేదు నాయన, ఇప్పుడున్న శాంతి ఏంటి అంటే బల యుద్ధానికి కావాల్సినటువంటి పరికరాలు అవి సమకూర్చుకోవడానికి కొంచెం టైం కావాలి కదా, అందుకోసం ఇది శాంతంగా ఉంది తప్ప అసలు శాంతి కాదు అన్నట్ట. నిన్న శాంతి అంటే మీరు అనుకునే శాంతి కాదు అని చెప్పాను కదా, ఆ యాంగిల్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను మీకు. అంచేత ఈ శాంతి అనేది ఎలా ఉండాలి అంటే ఓ తాతగారు కాశీకి వెళ్ళారు. కాశీకి వెళ్ళాక ఏదో ఒకటి వదిలేదు, నాకు కాకరకాయ ఇష్టం లేదు కనుక నేను కాకరకాయ వదిలేశాను. అలా ఎవరికి ఇష్టం లేని వాళ్ళు వదిలేసినా తప్పు లేదు, కానీ సాధారణంగా కాశీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇష్టం లేదు వదిలేయాలి అని. ఆ తాతగారు కోపం వదిలేశారట. అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట కోపం, అందుకే కదా అది వదిలేశాడ. అంచేత ఆ కోపాన్ని వదిలేశాక ఇంటికి తిరిగి వచ్చి ఆయన కాశీ యాత్ర విశేషాలన్నీ చెప్పుకుంటూ నేను కాశీ యాత్రలో అంతా చేశాను ఇది చేశాను అది చేశాను అని తన మనవరాళ్ళు వాళ్ళు వాళ్ళు పిల్లలు అందరూ ఉంటే చెప్పుకుంటూ వస్తుందట. అక్కడ ఆలోచన కార్తీక్ టైప్ మనవరు ఉన్నారో చూసుకోలేదు వాళ్ళు, అప్పుడప్పుడు ఉషా టైప్లు కూడా. ఆ టైప్ ఉన్నటువంటి మనవలు వాళ్ళు ఉంటే ఏమవుతుంది, తాతయ్య నువ్వు ఏం వదిలేసి వచ్చావు కాశీలో అన్నట్ట, కోపం వదిలేసి వచ్చానమ్మా అంటే బాబు అని పెట్టాలి. సెక్స్ పెట్టనమాట మనవడు మనవరాలు బట్టి బాబు అమ్మ అని. రెండోసారి అడిగేట వాళ్ళు, మూడోసారి అడిగేట, నాలుగోసారి అడిగేట, ఐదోసారి అడిగేట. ఈ లోపల ఇంకోటి ఎవరో వచ్చారు స్నేహితులు, తాతగారి స్నేహితులు, వాళ్ళతో చెప్తున్నట్టు నేను కాశీకి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఎంత బాగుంటుంది ఏం చేస్తుందో అంతా లేకపోతే గొప్పగా చెప్తున్నట్టు నేను కోపం వదిలేశాను. ఈ లోపల ఆ మనవడు ఎవడో వచ్చి తాత ఏం వదిలేసావు అన్నట్టు ఇరిటేషన్ వచ్చింది వాడికి. చెప్పాను కదయ్యా నేను అవుతాను నీకు కోపం వదిలేశాను అన్నట్టు. ఈ లోపల ఇంకో మనవరాలు ఎవరు వచ్చి ఏం వదిలేశారు తాత అంటే కడపకు కలిగింది. అప్పుడు వాళ్ళ అమ్మ తన కాశీలో వదిలేసిన కోపం ఇప్పుడు తిరిగి మన ఇంటికి వచ్చింది, అది నేను వెతుక్కుంటాను అని. అంచేత ఈ పరిస్థితులు మన అలవాట్లు ఎలా ఉంటాయంటే మనం దొరుకుని వదిలిపెట్టలేము ఇది కూడా. కానీ గురువు గారు చెప్పేది ఏంటి, ఆ మధురిమ ఆ చల్లతను అది మీరు అలవాటు చేసుకుంటే తప్ప వస్త్రప్రయోగం జరగదు. కర్ణుడికి శాపాలు ఉన్నాయంటే శాపాలు ఏం లేవు, కర్ణుడికి ఉన్న శాపాలు ఒకటే ఏంటి అంటే నేను అర్జునుడిని చంపి తీరాలి అనేటటువంటి కసితో నువ్వు బాణప్రయోగం చేయదలుచుకుంటే పదం గురిపోతుంది జరగదు. కానీ అస్త్రవిన్యాసం జరగదు అంతే మర్చిపోయాడు ఆ టైంకి కలిసిరాముడు నాకు తెలుసు కనుక చెప్పాడు నువ్వు మర్చిపోతావు అని చెప్పించటం ఏంటంటే ఇప్పుడు గురువు చెప్పాడు అనుకో నాయన నువ్వు చదివే చదువు పెట్టి నేను గ్యారంటీ అని చెప్పగలను పరీక్షలో ఈ ప్రశ్నకి నువ్వు జవాబు ఇవ్వలేవు అని. అంటే అదేనా గురువు శాపం పెట్టినట్ట, ఏమి పెట్టలేదు ఇంకా చెప్పాడు పాపం నాయన నువ్వు సమానంగా చదవటం లేదు, నువ్వు కాస్త జాగ్రత్త పడితే ఈ ప్రశ్నలు కూడా జవాబు ఇవ్వగలవు అని చెప్పాడు అక్కడ. అలాగే పాప పరశురాముడు చెప్పాడు నాయన నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ యాంగిల్లో సాధన చేయలేదు కనుక నిజంగా నువ్వు అస్త్రప్రయోగం చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు ఆవేశ పూరితుడు అయిపోతావు, ఎప్పుడైతే నీకు ఆవేశం వస్తుందో అస్త్రాలు పనిచేయవు అని. అంచేత ఈ మస్తిష్కం శాంతం భూయంత ఉత్తినే ఓ మంత్రజపంలాగా ఉత్తినే నోటితో చెప్పేటట్టు చేస్తే అది గాయత్రి పరివారు కాదు. అది ప్రయత్నం చేయండి, అది ఒకరోజు ఒక్కో ఇవంతా నేను చెప్పిన మేము చెప్పేసి ఇలా చేసేస్తే ఇంక కాస్త రెండు చింతలు కలిసి ఇరిటేషన్ వస్తున్నారు కూడా నిజంగా ఒక ఫ్లాట్ ఫ్లాట్ కావటం లేదని. అంచేత అది ఇంపార్టెంట్ కాదు, ఒకవేళ మనకి మనస్సు సుఖంగా లేకపోయినా ఆనందంగా లేకపోయినా దాన్ని ఆనంద స్థితిలో ఉంచుకోగలగాలి ఎల్లప్పుడు కూడా. అది అవసరం. నిత్యానందం పరమసుగమం కేవలం జ్ఞానమూర్తి. గురువు యొక్క స్తోత్రాలలో ఈ మాటలు వస్తాయి. కావాలంటే ఈ శ్లోకాన్ని కూడా రెండు శ్లోకాలతో కూడా కలుపుకోండి, కాస్త గుర్తొస్తుంది. కానీ ఉత్తమే నోట్స్ చదవటానికి కాదు, ఆ స్థితికి మనం కూడా వెళ్ళాలి. ఇచ్చే ఇరిటేషన్స్ అవి ఎప్పుడైతే మనం మర్చిపోయి అన్ని పరిస్థితుల్లోనూ కూడా అసలు మీ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్ నిల్లు అన్న స్థాయికి మీరు వచ్చినప్పుడు శాంతి అంటారు తప్ప మిగతా టైమప్పుడు శాంతి రాదు. బ్రహ్మాండమైన ఉదాహరణ వశిష్ఠుడు. ఈ శాంతం యొక్క వశిష్ఠుడు ఉదాహరణ మరి సినిమాలో తీశారో లేదో నేను చూడలేదు. బ్రహ్మ శిల్పాన్ని కూడా తను ఖచ్చితంగా ఉంటారు. వశిష్ఠుడికి 100 మంది పిల్లలు ఉండేవాట. అందరూ ఋషులే, ఆ శక్తి ఆ స్థాయి వాళ్ళే. వాళ్ళుకి ఈ విశ్వామిత్రుడు వశిష్ఠుడి చేత బ్రహ్మర్షి అనిపించుకోవాలి అని కోరిక. మిగతా అందరూ అనుకున్నా ఒప్పుకోలేదు. వశిష్ఠుడు అంటేనే నేను నిజమైన బ్రహ్మర్షిని కనుక నేను వశిష్ఠుడు అనేటట్టు చేస్తానని చెప్పి రోజుతో కొడుకుని చెప్పిన ఒప్పుకోదు వచ్చేవాళ్ళ కోపం మీద. అనేవాడు కాదు ఈవిడ పాపం అరుంధతికి పాపం చాలా బాధగా ఉంది అంట. అదే వశిష్ఠుడు చదువుతారులే, ఒకరు వీళ్ళు చేసే చదువుతారు ఒకసారి బ్రహ్మర్షి అంటే నీ సొమ్మేం పోతున్నాయా ఇప్పుడు ఆడుస్తున్నాడు. బ్రహ్మర్షి స్థాయికి వచ్చినట్లు అంటాను అంతవరకు అందాను. సో ఇంకా కోపం వచ్చిన విశ్వామిత్రుడికి 99 మంది పిల్లల్ని చంపేశాక 100వ వాడిని చంపడానికి అతడి ఎక్కి కూర్చున్నట్ట రాత్రి. అప్పుడు అరుంధతి విశిష్ఠుడు మాట్లాడుకుంటున్నట్ట ఆ స్థాయికి వచ్చి, అంటే ఏంటి మీరు వశిష్ఠుడిని విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి అనేకూడదా? వేయటానికి ఏముంది, అదే వచ్చు అతను ఆ స్థాయిలోనే ఉన్నాడు, ఒక కోపమే ఒక పాలు వచ్చు ఆవేశం అదొక్కటి కనుక అతను తగ్గించేసుకుని ఉంటే నేను ఎప్పుడో అతన్ని బ్రహ్మర్షి అనుకును. మరి పిల్లల్ని వాటిని చెబుతున్నాడు కదా, మరి వాళ్ళ కోసమైనా అంటే బాగుందో వాళ్ళ కోసమే తప్పుడు నేను గురి తీసుకొస్తానా? నేను నొస్తూ అన్నాను అంటే ఆ స్థాయికి వచ్చిన వ్యక్తులనే అన్నాను. అంచేత ఆ స్థాయికి వస్తే అనేస్తాను, అతను ఆ స్థాయిలో ఉన్నాడు, పాప ఆవేశం వచ్చినప్పుడే కాస్త తిరుగుతూ ఉంటాడు, మామూలుగా ఉన్నప్పుడు అతను బ్రహ్మర్షి అంటాడు. ఇది వింటాడు విశ్వామిత్రుడు. నేను గమామల కింద దిగుతాడు, కాళ్ళ మీద పడతాడు, చాలా ఖర్చు అయిపోయింది, నేను అర్థం చేసుకోలేకపోయాను, క్షమించండి అంటాడు. బ్రహ్మర్షి లే అంటాడు. ఆ బ్రహ్మర్షి లే అన్నప్పుడు తన చెవుని తనే నమ్మడు విశ్వామిత్రుడు. ఏమన్నాడు అన్నాడు, ఏమి కాదు నువ్వు బ్రహ్మర్షి అయిపోయావు ఇప్పుడు అన్నాడు, అంతకంటే ఏం లేదని. అది ఆ స్థాయి, అందరినీ క్షమించగలిగేటటువంటి స్థాయి, ఎవరు ఎంత చికాకు పెట్టినా చికాకు పడినటువంటి స్థాయి, మన లక్ష్యాన్ని మర్చిపోకుండా ఉండేటటువంటి స్థాయి. కాస్త పరిస్థితులు అటు ఇటు అయ్యేసరికల్లా సాధన అలా అలా అయిపోయిందనుకోండి. ఇంకా సాధనలో తీవ్రత ఎక్కడి నుంచి కాదనో ప్రతిరోజు శాంతంగా ఉండడం ఇంపాసిబుల్. వాతావరణ పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. అందులో సాధన తీవ్రత పెరుగుతున్న కొద్దీ వాతావరణం యొక్క పరిస్థితులు భీతావహంగానే మారుతూ ఉంటాయి. వాతావరణం అంటే బాహ్య వాతావరణమే కావక్కర్లేదు, అంతరంగం కూడా పెద్ద రణరంగంగా మనకి మారిపోవచ్చు. ఇది జరుగుతుంది సాధారణంగా, అందరి సాధకులకి జరుగుతుంది. రెండు మనస్సుల మల్లయుద్ధమని గురువు గారు రాసుకున్నారు. బ్రహ్మాండమైన భీషణ పోరాటం చేయాల్సి వచ్చింది. నేను ఒక మనస్సు అటులాగుతూ ఉంటుంది, ఒక మనస్సు ఇటులాగుతూ ఉంటుంది, చివరికి చాలా కష్టపడి ఒక మనస్సు మంచి దారిలో వెళ్ళాల్సిన మనస్సు విజయం పొందింది అని రాసుకుంటారు అక్కడ ఆత్మగదిలో. ఇంచేత మనమే నిరాశ పెట్టుకోక్కర్లేదు, మన కోపాలు వచ్చేస్తున్నాయి, తాపాలు వచ్చేస్తున్నాయి, మనం బ్యాలెన్స్గా ఉండలేకపోతున్నాం అని. అది వచ్చింది అంటే మన సాధన మనకు కనుగరాదు. నిరాశ అయితే ఉండకూడదని చెప్తున్నాం కదా. నిరాశ అంటే ఏ ప్రాణవాయువు విధానమా? అంచేత దాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం. అప్పుడు మీరు ఈ అస్త్ర సన్యాసం కాదు, ఈ అస్త్ర విన్యాసానికి తగినటువంటి వాతావరణం పొందటానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే, మౌనంలో దీపు దీపం చేసుకున్నప్పుడు గురుస్వరూపాన్ని స్పష్టంగా ఉంచుకోండి. నేను గురుస్వరూపం అంటున్నాను కానీ మీరు ఏ స్వరూపాలైనా మీకు మనస్సుకు నచ్చింది పెట్టుకోండి. గాయత్రీ దేవి కావచ్చు, మాతాజీ కావచ్చు, లేకపోతే మీకు ఇష్టమైనటువంటి దేవతా స్వరూపం కావచ్చు, నో అబ్జెక్షన్. అక్కడ ఆ దేవతా స్వరూపాన్ని స్పష్టంగా మీరు చూడటానికి ప్రయత్నం చేయాలి. ఎంత మీరు స్పష్టంగా చూస్తే మీరు అంత కరెక్ట్ మార్గంలో వెళ్తున్నట్టు తెలుస్తుంది మనకి. చేసిన తర్వాత మీరు చివరి చెప్పింది గుర్తుంచుకోండి. చివరి 5 నిమిషాల్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఆ స్వరూపంలోంచి మీరు ఏ స్వరూపాన్ని అయితే ఊహించుకుంటున్నారో ఆ స్వరూపంలోంచి చివరిన బంగారు కాంతులు మెల్లిగా మన శరీరంలోకి, నర నరాల్లోకి, ప్రతి అంగ ప్రత్యంగాల్లోకి హాయిగా విశ్రాంతిగా ఆలోచించుకోండి. శిరస్సు నుంచి బాలు బతకన వరకు పూర్తిగా స్వర్ణమయం అయిపోతున్న భావన తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయండి, వ్యాపింపజేయండి మన శరీరం మొత్తంలో 1 అడుగు దూరం వరకు, ఒక బాల్ లాగా. ఆ బాల్ మధ్యలో కూర్చుని ఉన్నారన్నమాట మీరు. గురువు గారి శ్రద్ధాంజలి సమాధ పుస్తకంలో ఆ టైప్ ఆఫ్ దమ్మలు కొన్ని ఉన్నాయి. తన బొమ్మను చూసి మనం చేయాల్సిన పనే లేదు, మనం ఊహించుకోగలం. కనుక ఒక బంగారు సువర్ణ ట్రాన్స్పరెంట్ తంతిలో కూర్చుని ఉన్నాము అనే భావన మీరు చేసుకుని అది కొంచెం పకిస్తాన్ అయిన తర్వాత దాన్ని పే చేయండి. బాగుంది కదా బంగారపు రంగు కాంతి తంతు. ఆ తంతుని మీరు అలాగ ఎక్స్ప్లోజన్, ఈ ఎక్స్ప్లోజన్ చేస్తున్నప్పుడు సస్తి ప్రజాభ్యా అన్నారు మీరు. అంటే ఆ బంగారపు రంగు కాంతి తునతను బయటకు వెళ్ళిపోతున్నప్పుడు దానితో పాటు ఈ స్వస్తి ప్రజాభ్యా అనే ఆలోచన కూడా ఎంతో దూరానికి వెళ్ళి పడతాయి. అప్పుడు దాని ఫలితాలు మీకు కనిపించటం మొదలెడతాయి. అంటే మీరు అంతగా తేవాలి అనుకుంటే దీన్ని శాంతి అస్త ప్రయోగం అని కొత్త అస్త్రం కింద మనం అనుకోవచ్చు. అలాంటి శాంతికి అస్త్రం ఎందుకు అసలు, కానీ మనం కనిపెట్టే అలాంటి పనులు చేయాలి కదా వాళ్ళు అది అన్నమాట. ఇది కాస్త గుర్తుంచుకోండి. ఇది మొట్టమొదటిసారి ఐ థింక్ అసలు మళ్ళా అస్త్ర ప్రయోగ విన్యాసానికి నాందీ పలకబోతున్న టైం ఇది. ఇందులో మీరు ఎంత సఫలమవుతారో ఏమవుతారో దాన్ని బట్టి మళ్ళా పరశురాముడు స్థాపించబోయేటటువంటి ఆ స్కూల్లో మీకు అడ్మిషన్ రావటం రాకపోవటం అనేది జరుగుతుంది. అది చాలా ఖచ్చితంగా జరిగేటటువంటి ఒక సంఘటన. ఎక్కడవుతుందో తెలియదు నా ద్వారా, కానీ అది జరుగుతుంది. దానికి మీరు రెడీ అవటానికి ఈ ప్రయోగం చేసుకుంటానండి, శాంతి ప్రయోగము. ఈ శాంతి ప్రయోగం చేస్తున్నప్పుడు మీరు శాంతంగా ఉండాలి. కనుక ఎటువంటి బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీ శాంతత్వాన్ని అలాంటి మాట వాడగలిగితే, అంటే పీస్ మీలో ఉన్నటువంటి శాంతి ఎప్పుడూ చెదరకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తుందండి. అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్, చివరి స్టెప్ కూడా అదే. అందుకే ఒక విషయం చదివేటప్పుడు చదివిన తర్వాత కూడా మూడు సార్లు శాంతి అంటాం. ఒకటి స్థిర జగత్తులో శాంతి, రెండు సూక్ష్మ జగత్తులో శాంతి, మూడోది కాలా జగత్తులో శాంతి ఎక్స్ప్రెస్ అయిపోయారు మీరు. అంచేత ఈ మూడు శాంతులు ఓం శాంతి 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 అని వచ్చి నోటిస్తూ ఉంటాం కాదు, మీరు అన్నప్పుడు మీరు ఫీల్ అవ్వండి. కానీ మీ శరీరం శాంతంగా ఉండాలి. కానీ ఉండటం లేదు, కాళ్ళ నొప్పిలో చేతుల నొప్పిలో ఇవి ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన శాంతి అస్త్ర ప్రయోగం మీరు చేసి చూసిన తర్వాత ప్రోబబ్లీ ఆ నొప్పులు ఉండకపోవచ్చు మీకు. లేకపోతే ఆశ్చర్యపోకండి, దానివల్ల పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. అదే ఎక్కడికి పోయిందని పోయిందాన్ని పోయివ్వండి. అదే బాగా తగ్గిపోయింది అనుకోకండి. మీ బాధలే కాదు, ఇటువంటి ఎక్స్పెరిమెంట్ జరుగుతున్న చుట్టుపక్కల వాతావరణంలో కూడా కలిసి గుర్తులు చేసుకున్న బాధ్యతల్లో అనేక బాధలు పోవచ్చు. ఈ బాధలు ఇంకా తీవ్ర స్థాయిలో పోవాలంటే ఇంకొక మంత్రం దాంట్లో పెట్టుకుని మీరు చూడండి. ఇది చేసే ముందు శ్రీవీవి అని కూడా అనుకుని కూర్చుంటే ఇంకో ప్రేమ కూడా మనలో చూస్తుంది, ఇంకోవైపు నుంచి కూడా మనకి సపోర్ట్ వస్తుంది. ఇది మొదట మీరు ఈ సాధనా శిబిరం తర్వాత మొట్టమొదట మీరు పాటించాల్సిన నియమాలలో ఈ శాంతి అస్త్ర ప్రయోగం మీరు మరవద్దు. రెండోదంటే ఈ శాంతి అస్త్ర ప్రయోగం మరవద్దు అని చెప్పి మీరు శాంతిగా లేకుండా అస్త్ర ప్రయోగం చేస్తే మీలో ఉన్న అశాంతి బయటపడుతుంది. అంచేత ఈ ప్రయోగం చేసేటప్పుడు శాంతంగా ఉండి చేయండి. మరి శాంతంగా లేదు కనుక మేము చేయమనుకుంటే మీరు ఎప్పుడు శాంతంగా ఉండరు కనుక ఈ ప్రయోగం ఎప్పుడు చేయరు. కనుక కనీసం మీరు ఈ సాధన చేస్తున్నప్పుడు శాంతిగా ఉండటానికి ట్రై చేసింది అది అసలు కావాల్సింది. లేకపోతే ఈ వంక పెట్టి మానేయడానికి స్కోప్ ఉన్నది. దాని తర్వాత గురువు గారు చెప్పేది ఇప్పుడు మెడిటేషన్స్ లో మీరు చాలా జాగ్రత్తగా గుర్తించవలసిన విషయం ఏంటి అంటే కొన్ని అనుభూతులు వస్తూ ఉంటాయి మనకి. మంచి అనుభూతులు వస్తూ ఉంటాయి, దివ్యమైనటువంటి అనుభూతులు వస్తూ ఉంటాయి. కానీ సాధకులు చేయకూడనటువంటి పని ఏంటి అంటే ఆ అనుభూతుల్లో ఇరుక్కుపోవటం. అనుభూతులు వస్తాయి రానివ్వండి, మర్చిపోండి, దాన్ని సాగదీయకండి. మీరు అనుభూతుల్ని చర్చించుకోకండి. ఆ అనుభూతులు రావటం మంచిదే, అనుభూతి ఎలాగో వస్తుంది, నాకు ఎక్కడ పోతుంది సాధన చేసినప్పుడు. కానీ ఆ అనుభూతుల్ని కనుక మీరు మనస్సులోనే ఉంచుకోకుండా బయటికి చర్చిస్తే ఆ అనుభూతుల యొక్క మాయాజాలంలో పడిపోయే చాలా ప్రమాదం ఉంది. ఒకరోజు వచ్చిన అనుభూతి రెండో రోజు రాకపోవచ్చు, ఒకసారి వచ్చిన అనుభూతి ఒకటి కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు. ఈ మధ్యకాలంలో వాడు ఏమనుకుంటాడు అంటే ఏం జరగటం లేదు అనుకుంటాడు. అంతేత అనుభూతులు ఏది చెప్పవు. అనుభూతులు ఏం చెప్తాయంటే అనుభూతి వచ్చింది అని చెప్తాయంటే అంతకంటే ఏం లేదు, దానికి విలువ ఏం లేదు అనుభూతులకి. అనుభూతులకు ఉన్న ఒక్క విలువ ఏంటి అంటే వచ్చింది అనుభూతి అంటే, అంతకంటే పెద్ద విలువ లేదు. కనుక అనుభూతుల్ని క్రాస్ చెక్ చేసుకోవటం, మీకు ఎలాంటి అనుభూతులు వచ్చాయి, మాకు ఎలాంటి అనుభూతులు వచ్చాయి, వచ్చిన వాళ్ళు ఆనందించటం, రాని వాళ్ళు ఆనందించకుండా ఉండటం, ఈ రెండు పనులు చేయకండి. అనుభూతుల గురించి చర్చ ఇక్కడ నుంచి సాధనా శిబిరాల్లో కానీ ఎక్కడ కానీ మనం తీసుకోవద్దు. కానీ అనుభూతుల చర్చ వద్దన్నాను, కానీ డ్రీమ్ అనాలిసిస్ మాత్రం మానవద్దు. మీ స్వాత్మిక జగత్తుని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూస్తుండండి. ఆ స్వాత్మిక జగత్తులోనే మొట్టమొదటి అవతార వ్యాఖ్యాన్ని, కలిసి అవతార ప్రాతక్యాన్ని పట్టుకుంటారు మీరు. నిజంగా అవతారాన్ని పట్టుకోదలుచుకుంటే, నిజంగా అవతారాన్ని కనుక మీరు చూడదలుచుకుంటే మొట్టమొదట మీకు కనిపించేది డ్రీమ్స్ లో అది. మీరు కనుక విష్ణు పురాణం కానీ హరివంశ పురాణం కానీ కాస్త జాగ్రత్తగా తెలిగితే, హరివంశ పురాణం కృష్ణుడు గురించి చెప్పేది ఎవరో ఋషి నేను కాస్త తప్పైనా పర్వాలేదు, ఎందుకంటే ఎలాగో మీరు ఆ పురాణాలు చదవరు నేను చెప్పిన అంతేత పర్వాలేదు. మీరు చదవాలనుకున్నా పుస్తకాలు దొరకవు, అంతేత పర్వాలేదు. అంతేత ఈ హరివంశ పురాణంలో విష్ణు పురాణంలో వాళ్ళు చెప్పినటువంటి చాలా ప్రముఖమైనటువంటి రహస్యం ఏమిటి అంటే కలికి అవతారం ప్రాకృతం. కలికి అవతారం ప్రాదుర్భావం జరిగిందో లేదో అన్నది మీకు మొట్టమొదటి దృఢంలో తెలుస్తుంది, గతంలో తెలుస్తుంది. దాన్ని కావాలంటే తెచ్చించుకోండి, తీర్చి పెండాలండి. దాన్ని నాకు డ్రీమ్ అనాలిసిస్ లో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు చూసుకుంటూ ఉండండి, డ్రీమ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి. ఇది రెండో పాయింట్ మీరు చేయాల్సింది. మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సాధన దశలో ఈ గాయత్రి మంత్ర ఉచ్చారణ, గాయత్రి మంత్ర జపము యొక్క క్వాలిటీని పెంచుకోవాలి. మీరు గాయత్రి మంత్ర జపం గురువు గారు చివరి రోజు వరకు అగలేదు, రోజుకు 8 గంటలు ఆయన గాయత్రి మంత్ర జపం చేసేవారు. ఆయన గురువు ఆయన పదహారు రేట మరొక మంది ఆయన గాయత్రి జప సాధన చివరి క్షణం వరకు, ఆఖరి చివరి రోజులో కూడా 2 జూన్ నాడు కూడా ఆయన టైం ఏంటి అంటే పొద్దున్న 12:10 రాత్రి 10 ఇప్పుడు మొదలవుతాడు ఆయన. పొద్దున్న 4:30 ఆ టైంకి అయిపోతుంది ఆయన జపం. 4:30 అయిపోగానే పెద్ద పెద్ద కూర్చుంటాడు, రాయటం వస్తుంటాడు. 8 గంటలు మీరు జపం చేయటం లేదు కానీ కనీసం రోజుకి 1 గంట జపం ఏదైతే తీసుకోండి రోజుకి, అది 3 అంచెల్లో చేసుకోండి, 3 ఇరవైలు లేదా 9:30 సాయంత్రం 6 గంట చేసుకోండి. కానీ జపం చేసుకుంటున్నప్పుడు మాత్రము గురువు గారిని మర్చిపోండి, అందరినీ మర్చిపోండి, నేను చెప్పిన మాటలన్నీ మర్చిపోండి. కేవలం మీరు ఏం చేయాలి అంటే గాయత్రి మంత్ర తరంగాలలో మీరు మునిగిపోవాలి. ఇంకా మిగతా ఏ ఆలోచన రాకుండా కనుక మీరు చేసుకోగలిగితే ఆ గాయత్రి మంత్రం ద్విజత్వానికి ఎలా ఆధారం అవుతుందో తెలుస్తుంది. అన్ని శాస్త్రాలు, అన్ని ఉపనిషత్తులు అన్నీ కూడా అందులో ఉన్నాయని ఒక వ్యక్తి చెప్పటం లేదు, అనేక మంది ఋషులు చెప్తున్నారు. ఈనాడు ఆ సాధన చేసినటువంటి వ్యక్తి స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఇంతటి వ్యక్తిని అయ్యాను అంటే గాయత్రి మంత్రం వల్లే అని. కానీ ఆ గాయత్రి మంత్రాన్ని రిపీట్ చేసుకోవటంలో ఉంది ఆ రహస్యం అంతా కూడా, ఆ జపం చేసుకోవటంలో ఉంది ఆ రహస్యం అంతా కూడా. అంచేత మీరు ఏం చేయాలి అంటే గాయత్రి మంత్ర జపాన్ని చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ గాయత్రి మంత్ర తరంగాలలోనే మీరు లీనమైపోవాలి తప్ప, ఆ గాయత్రి మంత్ర తరంగాలని మర్చిపోయి ఇంకోటి ఏదో ఆలోచించడం మొదలవుతుంది. అప్పుడు గాయత్రి మంత్రం చేస్తూ ఇంకో ఆలోచన సహజంగా వస్తాయి, చాలా సార్లు వస్తాయి, చాలా నెల వరకు వస్తూ ఉంటాయి. అవి వస్తున్నాయి కనుక గాయత్రి మంత్రం జపం ఆపకండి. గాయత్రి మంత్రం జపం ఈ క్వాలిటీ రావాలి అనుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎప్పుడప్పుడు ఆ తగినటువంటి క్వాలిటీ తయారుపడుతుంది. దీని తర్వాత గురువు గారు చెప్పేటటువంటిది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఏంటి అంటే దివ్యాత్మల యొక్క ఆగమనం. దానికి కూడా రెడీ అవ్వాలి మనం. ఈ దివ్యాత్మల యొక్క ఆగమనానికి రెడీ అవ్వటానికి మనం చేసేది ఏం లేదు, ఇల్లు నీట్గా ఉంచుకుంటాం, తర్వాత వచ్చేవాళ్ళు వస్తారు, వాళ్ళు రావటానికి వెయిట్ చేస్తుంటాం. అంటే ట్రైన్ లేకపోతే మాత్రం మనం ఏం చేయగలం, వాళ్ళు లేట్గా వస్తారు, మినిస్టర్స్ వాళ్ళు చూసుకుంటాం కదా, వెయిట్ చేస్తూ ఉంటాం అంతే. అంటే దివ్య ఆగమనానికి కావాల్సినటువంటి కరెక్ట్ మనోభూమి ఏంటి అంటే వెయిటింగ్ ప్రాసెస్, అంటే వాళ్ళని నిరీక్షణ అనేది ఉండాలి. నిరీక్షించకపోతే అది రాదు. ఈ నిరీక్షించటం కూడా కాస్త నేర్చుకోవాలి, కానీ నిరీక్షించటం అనేది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకేటంటే దివ్యాత్మలు వస్తాయంటే ఆటోమేటిక్గా మనం నిరీక్షణ మొదలెట్టేస్తాం. ఇంకా ఈ దివ్యాత్మల యొక్క సందోహ లీలా సందోహం అని చెప్తూ ఉంటారు గురువు గారు. అది ఒంగోలులో ఇద్దరు సరైన కళ్ళార చూశారు ఆ సంఘటన, గురువు గారు వాళ్ళ మీట్ చేయటం, ఆ వెనకాతలు అనేక మంది ఋషులు రావటం అనేది. అది సూక్ష్మ జగత్తులో ముందు చెప్పలేదా, కలికి అవతారం ఏ విధంగా అవుతుంది ముందు మీరు సూక్ష్మ జగత్తులో చూస్తారో, దివ్యాత్మల యొక్క ఆగ్రహాన్ని కూడా సూక్ష్మ జగత్తులో చూస్తారు, ధ్యాన స్థితిలో చూస్తారు. కనుక ఆ దివ్య ఆత్మలు ఎప్పుడు ఎలాగే మన ఇంటికి వస్తాయి, ఏ విధంగా వస్తాయి అనేది మనకు తెలియదు. ఇందాక చెప్పలేదా, పార్షల్గా కూడా రావచ్చు, రోజు వారం రోజులు వచ్చి 10 రోజులు ఉండి ఇలాంటి వాతావరణంలో వాళ్ళు కావాల్సినటువంటి సహాయం చేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు. వాళ్ళు విధంగా రకరకాలుగా రావచ్చు. ఆ వచ్చినప్పుడు వాళ్ళని గుర్తించడం నేర్చుకోవటానికి కూడా ఇటువంటి వాళ్ళు రావచ్చు అనేది గుర్తుంచుకోండి దివ్యాత్మలు. కానీ ఆ దివ్యాత్మలు శరీర రూపంలోనే రావాలి అనేది ఏం లేదు, వాతావరణ రూపంలో కూడా రావచ్చు. సడన్గా ఉన్నటువంటి వాతావరణంలో మీరు ఏమైనా మార్పు కనుక చూస్తే, సాధారణంగా కాస్త చలి లాంటిది అనిపిస్తే, మామూలుగా గడి ఉంది ఏమీ లేదు ఇక్కడ, సడన్ గా మీకు కాస్త చలి అనిపించింది అనుకోండి, మన మామూలు అయిపోతుంది, అది ఒక గుర్తు. గుర్తు మాత్రమే, అది అది రాలేదు కనుక అది రాలేదు అనుకోకండి. నేను ఇచ్చిన ఒక హింట్ పుస్తకాలు రాసింది చెప్తున్నాను, ఆత్మలు దివ్యాత్మలు అవి వచ్చినప్పుడు మనం ఆ అనుభూతిని ఎలా మనం పరిచయం ఎలా తెలుసుకుంటామంటే సడన్ గా మీకు ఆ స్పర్శ తెలుస్తుంది, చల్లగా హాయిగా ఉంటుంది, చలిగా ఉండదు, చల్లగా హాయిగా ఉంటుంది. ఆ హాయి అనేది దివ్యాత్మ యొక్క లక్షణం. ఆ వాతావరణంలో వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ ఆ హాయి అనేది మనస్సు తెలుస్తుంది కనుక సడన్ గా మీకు అంత హాయిగా ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా దివ్యాత్మ ప్రమాణము ఒక విజిట్ ఇచ్చి వెళ్ళిపోయింది అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇది ఈ రాబోయే యుద్ధంలో జరగబోయేటువంటి సంఘటనలు చెప్పుకొస్తున్నాను నేను. మొట్టమొదటి నేను మీకు చెప్పింది ఏంటి అంటే అస్త్ర ప్రయోగాలు నేర్పబడతాయి. రెండోది నేను ఏం చెప్పాను, నేను ఈ అస్త్ర ప్రయోగాలు ఇవంతా మీరు చేసుకోదలుచుకుంటే మీరు శాంతంగా ఉండాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని శాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఈ శాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయడానికి మీరు మతంతోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా సాధన మొత్తం కూడా మనస్సు స్థిరంగా లేదు కానీ మద్దగతం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకు ఎప్పుడో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడో మనస్సు స్థిరం అవుతుంది కనుక స్థిరం అయ్యాక నేను సాధన చేస్తాను అంటే సముద్రంలో అలలు తగ్గాక నేను స్నానం చేస్తాను అన్నట్టు ఉంటుంది. సముద్రంలో అలలు ఎప్పుడు తగ్గవు, అలాగే మనసులోనే అల్లు కూడా తగ్గవు కనుక అశాంతి అశాంతి అనేటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఏం చెప్పాను నేను ఈ శాంతి తర్వాత ఆ అష్టప్రయోగం ఎక్స్ప్లోజన్. ఈ ఎక్స్ప్లోజన్లో అప్పుడు మీరు చాలా హాయ్ ఫీల్ అవుతారు. ఇచ్చంటే స్వస్తిని మీరు పంపిస్తున్నారు, ప్రపంచం అంతా స్వస్తిగా ఉండాలని. అంచేత సాధారణంగా ఇలాంటివి చేస్తున్నప్పుడు కనీసం 5 ఆరుగురు కలిసి చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అదొకటి గుర్తుంచుకోండి. జపం చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మంత్ర జప తరంగాలు మాత్రమే మీరు చెవి ద్వారా వినాలి తప్ప మిగతా అనేది వినవద్దు. ఇవంతా చేసుకుంటూ ఉన్న తర్వాత రాబోయే కాలక్రమంలో 2 రకాలైనటువంటి డిస్కవరీస్, 2 ఇన్వెన్షన్స్ జరగబోతున్నాయి రాబోయే 10 ఏళ్లలో. ఆ ఇన్వెన్షన్స్ రాబోయేటటువంటి నూతన యుగానికి నాందిగా మనకి తెలుస్తాయి. ఆ రెండు డిస్కవరీస్ అంటే ఆవిష్కరణ ఇవి ఎప్పుడైతే జరుగుతాయో అప్పటి నుంచి అసలు నూతన యుగం స్టార్ట్ అయిపోయింది అని తెలుసుకోండి. మొట్టమొదటి ఏంటి అంటే వైలెట్ కలర్ రోగ నివారణకి ప్రయోగింపబడుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి కానీ మీరు ఉపయోగించకండి, మనం తెలియదు అది ఎలా ఉపయోగించుకోవాలో. జ్వాలా పూజ చెప్తున్నాను చరణం అది వైలెట్ కలర్ రోగ నివారణకి ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడుతుంది అని న్యూస్ పేపర్స్ లో కానీ ఎక్కడైనా మీరు జరిగితే ఆనందించండి. కరెక్ట్ ట్రాక్ లో వెళ్ళిపోతుంది అండి. ఇంకా పౌడర్ సిగ్నల్ దగ్గరికి వచ్చేసింది. 2వ ఆవిష్కరణ ఇంకేత మొట్టమొదటి డిస్కవరీ, మీరు పేపర్లో చదవబోయేది త్వరలో ఏంటి అంటే రోగని వారికి వైలెట్ కలర్ని ఉపయోగించుకోవాలి. కానీ మీరు ఉపయోగించగలండి వైలెట్ కలర్ని, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ఆ మందుని ఆ శాస్త్రజ్ఞులు కనిపెట్టిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఎక్స్పీరియన్స్ అవి చేసిన తర్వాత హాస్పిటల్స్లో అక్కడ కూడా ఈ వైలెట్ కలర్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే మొదలు పెడతారు. 2వ డిస్కవరీ ఏంటి అంటే ఈ శబ్దాలు ఉన్నాయే, ఈ శబ్దాల వెనకాతల ఉన్నటువంటి ఆకారాన్ని గుర్తించడం. ఎక్కడ చెప్పలేకపోయినాము. ఇప్పుడు ఇది గాయత్రి మంత్రం చదువుతాం కదా, మనం గాయత్రి మంత్రం చదివినప్పుడు ఒకళ్ళ అక్షరం ఏ అనే అక్షరం మీరు కనుక ఉచ్చారణ చేస్తే దాని వెనకాతలు ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుంది, దాని వెనకాతలు ఉన్నటువంటి స్వరూపం ఎలా ఉంటుంది అనేది చెప్తుంది. ఈ స్వరూప దాంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 5 శక్తులు చాలా పవర్ఫుల్గా ప్రపంచం ఉపయోగించుకోవటం మొదలెడుతుంది. ఆ 5 శక్తుల్ని AEIOU, ఇవి శక్తులు 5 శక్తులు. ఇవి లేకుండా ఏ మాటలోనూ ప్రాణం ఉండదు, అందుకే వీటిని స్వరాలు అంటూ ఉంటాం. ఈ స్వరాల వెనకాతలు ఉన్నటువంటి శక్తి, ఈ స్వరాల వెనకాతలు ఉన్నటువంటి దేవతా స్వరూపాలు, ఈ స్వరాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోగలుగుతున్నాం, ఈ స్వరాల వల్ల మాటకి అర్థం ఎలా వస్తుంది, ఈ రహస్యాలు కూడా 2000 సంవత్సరాల ముందర ప్రకటీకృతం అవుతాయి అని ఋషులు చెప్తున్నారు. ఈ రెండు మీరు ఎప్పుడు పేపర్లో చూస్తారో అప్పుడు గుర్తుచేసుకోండి, వచ్చేసింది నూతన యుగం, కలికి అవతారము తన ప్రయత్నాలు మొదలెట్టేసింది అని. అంటే అవతారం వచ్చింది అని కాదు, అవతారం రావటం అయిపోయి ఇంకా తన కార్యక్రమాలు అది మొదలెట్టేసింది అని. ఇచ్చని రెండు చాలా జాగ్రత్త గుర్తుంది. స్వరాల యొక్క శక్తిని ఉపయోగించుకున్నట ఇంగ్లీష్ లో అయితే అదే స్వరాలు ఉన్నాయి కనుక మొట్టమొదట అది డెవలప్ అవుతుంది. ఏఐయు దాని తర్వాత మన భాషలో 16 కదా, ఈ 16 శక్తుల యొక్క వివేచన డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ 16 శక్తుల యొక్క జ్ఞానాన్ని షోడశి కదా, షోడశి విద్య అన్నారు. శ్రీ విద్య అనుకోండి, ఏవైనా అనుకోండి, ఈ స్వరాల వెనకాతలు ఉన్నటువంటి శక్తి ఇదివరకు ఎప్పుడో అగస్త్యుడు లలితా సహస్రనామంలో చెప్పి ఉన్నాడు. లలితా సహస్రనామంలో ఈ శక్తుల యొక్క వర్ణన చాలా స్పష్టంగా ఉంది. అంచేత లలితా సహస్రనామం ఎవరైనా అలా పేజీలు తిప్పుతూ ఉంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ లలితా సహస్రనామం ఒక నిత్య పారాయణ గ్రంథంగా మేము చేస్తూ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా అభ్యంతరం ఉంది. నిత్య పారాయణ కింద మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోకండి మీరు, కానీ అప్పుడప్పుడు పేజీలు తిరిగేస్తూ ఉండండి. ఏదైనా ఒక పండుగ రోజు కానీ, ఏదో శుక్రవారం నాడు కానీ, వారానికి ఒకసారి కానీ కాస్త లలితా సహస్రనామంలో ఎందుకు తిక్కుమంటున్నాను అంటే, లలితా సహస్రనామం కుంకుమార్చన చేసేసి లలితా దేవిని పాప ఊపిరి సరపకుండా చేయడానికి కాదు నేను చెప్పేది. ఈ లలితా సహస్రనామంలో ఉండేటువంటి స్వర విజ్ఞానము, లలితా సహస్రనామంలో ఉండేటువంటి జ్యోతిష విజ్ఞానము, లలితా సహస్రనామంలో ఉండేటువంటి ఈ అక్షర శక్తి రూపము అంటే నాశనము కాని శక్తి రూపము, అక్షర శక్తి రూపము మీరు పట్టుకోవటానికి, అది ఎప్పుడు పేపర్లో పబ్లిష్ అవుతుందో అప్పుడు మనం పట్టుకోగలుగుతాం. ఇక్కడ మనం చదివినంత మాత్రం అవి రావు, ఆ రహస్యాలు అంత తొందరగా తెరవబడవు. కానీ ఆ పుస్తకం మన దగ్గర ఉన్నందుకు, ఆ జ్ఞానం అందులో ఉందని తెలిసిన తర్వాత దాన్ని కాస్త దున్ని దొరకకపోతే బాగుండదు కనుక అప్పుడప్పుడు వాళ్ళు పేజీలు తిరిగేస్తూ ఉండండి. ఇది మెయిన్గా సాధనలో ఈ గురు పూర్ణిమ సాధన అనంతరం మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. ఇందులో రెండు విషయాలు మనం చేసేదేం లేదు, చూడాలి పేపర్లు చూస్తూ ఉండనందుకని. అంతే పేపర్లు చూడని వాళ్ళు పేపర్లో ఏ విషయం ఉందో లేదో చూడటానికి పేపర్ చూడండి, కానీ దీనికోసం మళ్ళా పేపర్ అంతా మీరు చదవక్కర్లేదు. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఇది అంతేట ఈ వైలెట్ కలర్ ఉపయోగము, జ్యోతిష్ శాస్త్రము, స్వర విజ్ఞానము, ఇది బాహ్య జగత్ నుంచి మీకు అందివబడేటువంటి రహస్యాలు. మీరు ఉపయోగించేటటువంటి రహస్యాలు ఏంటంటే శాంతి అస్తప్రయోగం, రోజు రెండుసార్లు వీలవుతుంది చేయడానికి ట్రై చేయండి, కనీసం ఒక రోజు మాత్రం గ్యారంటీగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చెప్పినా నేను ఉత్తరాల్లో రాసిన అనేక విషయాలు మళ్ళా నాకు ఇప్పుడు గుర్తు లేవు అంతా చెప్పడానికి ఆ విషయాలు ఏమీ మిస్ కాకండి. మీరు ఒక నూతన యుగానికి నాందిగా, ఒక గొప్ప యుగాన్ని తీసుకురావడానికి కావాల్సిన కార్యకర్తలుగా కష్టపడాల్సిన అవసరం ఉంది. సుఖంగా హాయిగా పడుకుని కొత్త యుగాన్ని తీసుకొచ్చేయాలి అంటే రాదు, కొంచెం మనం కూడా కష్టపడాలి. గురువు గారు ఎంత కష్టపడ్డా అంతేత ఆ నూతన యుగానికి కావాల్సినటువంటి కష్టంలో పెద్దగా ఏం అడగటం లేదు. కేవలం ఒక గంట కాలంలో అయిపోతుంది, పొద్దున్న గంట సాయంత్రం 6 గంట కనుక చేసుకుంటే ఐ థింక్ అయిపోతుంది ఉత్తరాల్లో రాసిన పనులన్నీ చేయడానికి కదా. ఇప్పుడు కూడా చేసిందని నేను కలిపిన కొత్తది ఇది, ఆ ఉత్తరాల్లో చేసిన 6 గంట మౌనంలోనే ఇది మీరు చేసేసుకోవచ్చు. మళ్ళీ స్పెషల్గా దీనికోసం మీరు వేరుగా చేయాల్సినటువంటి పని లేదు. సరేనా, దీంతో గురు పూర్ణిమ యొక్క విశేష కార్యక్రమాలు పరిసమాప్తి అయిపోతాయి. ఈసారి క్యాంపు ఈసారి ఇది అయినప్పుడు కుండలిని ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి మనం. కనీసం చాలా రోజులు పడుతుంది ఆ కుండలిని ప్రాసెస్ కంటిన్యూ చేయడానికి. వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దుర్గా సప్తశతి వాళ్ళ ఇంట్లో పుస్తకం ఉంటే అప్పుడప్పుడు పేజీలు ఉండండి, అంటే నేను చూస్తూ ఉండండి. దాని పారాయణ అది ఏమాత్రం చేయొద్దు మీరు.